ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భారతదేశ వైభవం మహోన్నతమైనది, సనాతనమైనది. మిగిలిన దేశాలకు అది గురువుతో సమానమైనది. మరి దానికి ఆ స్థానం రావటానికి భారతీయ సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు, కళలు వంటివి ముఖ్య కారణాలు. సాక్షాత్తు భగవంతుడు ప్రతిసారి అవతారం దాల్చిన పుణ్యభూమి, ధన్యభూమి ఈ భరతభూమి. శ్రీ సత్యసాయి భగవానుని అవతార కార్యక్రమంలో భారతీయ వైభవాన్ని పునరుద్ధరించటం ఒక భాగం. మరి పరమేశ్వరుడే పరతీశ్వరుడై ఈ భూమిపైకి వచ్చి గురువుస్థానంలో ఉండి మనకు మన అజ్ఞానాన్ని పారద్రోలి సుజ్ఞానాన్ని అందించటం మన జన్మజన్మల పుణ్యఫలం. శ్రోతలందరికీ తెలిసిన విషయమే. మన స్వామి వారి విద్యార్థులకు చెప్పేవారు, మీ అందరిని నా చింతకు చేర్చుకున్నది కేవలం భౌతికమైన విద్యను, డిగ్రీలను అందించటానికి మాత్రమే కాదు అని. మరి స్వామి ఆ క్రమంలో విద్యార్థులకు అన్ని విధాలుగా అన్ని విషయాలు బోధించి తీర్చిదిద్దేవారు. ఇక సంగీతం, దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాకు తెలిసినంత వరకు భక్తిభావాలతో కూడిన సంగీతం అంటే భగవంతునితో కలిసి సంభాషించే ఒక భాషా విధానం అని. ఆర్తితో ఒక కీర్తన పాడినా, ఒక భజన పాడినా భగవంతుడు వెంటనే స్పందిస్తాడు. భారతీయ మహోన్నతికి ముఖ్యమైనవి ఈ దేశంలోని 64 కళలలో సంగీత కళ ఉత్తమమైనది. సంగీతం ఒక కళగా మాత్రమే కాకుండా పరమాత్మ సాధనకు తీసుకుని పోయే విద్య కూడా. శ్రీ సత్యసాయి పరమాత్ముని దివ్యావతార వైభవంలో సంగీతానికి కూడా ఒక ముఖ్య స్థానం ఉంది. వారి చెంత గానం చేయని, వాద్యం వాయించని సంగీత విద్వాంసులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అది ఆ కళాకారుల పుణ్యఫలం. అంతేకాకుండా స్వామి వారి విద్యార్థులకు సంగీతం గొప్పదనాన్ని తెలియజేయటం, వారి కోసం ఒక సంగీత కళాశాలను స్థాపించటం ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ముందు చెప్పినట్లు స్వామి విద్యార్థులకు అందించే చదువులో కేవలం భౌతికమైన చదువు మాత్రమే కాకుండా అసలైన ఆధ్యాత్మికాన్ని కూడా అందించేవారు. మరి అందులోనూ సంగీత విద్యను అందించేటప్పుడు అందులో ఇంకా గొప్పతనం తాగి ఉంది. నాకు ఎలా అనిపిస్తుందంటే, చదువుల తల్లి సరస్వతీదేవి భూమిపైకి వచ్చి ఇప్పుడు మనం సాధారణంగా అందరం చదువుకునే సైన్స్ పాఠాలను చెప్తూనే ఆధ్యాత్మికాన్ని అందించడం ఒక ఎత్తైతే, ఆ సాయి సరస్వతీయే ఆధ్యాత్మికంతో కూడిన సాక్షాత్తు భగవంతునికి దగ్గరగా తీసుకుని పోయే సంగీత విద్యను బోధించటం నిజంగా అదృష్టాలలోకెల్లా అదృష్టం అని చెప్పవచ్చు. శ్రీ సత్యసాయి మీర్పూరి సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు స్వామిపై వారికి గల ప్రేమతో భగవానుని 85వ జన్మదినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వివిధ ప్రాంతాలలో 85 సంగీత కార్యక్రమాలను స్వామివారి పాదపద్మముల చింత పూజాకుసుమాలుగా అర్పించారు. మరి ఇటువంటి అనూహ్యమైన కార్యక్రమాన్ని స్వామి విద్యార్థులు ఎలా చేశారు, అందులో వారు ఎటువంటి అనుభవాలు పొందారు, అసలు ఆ కార్యక్రమం ఎలా మొదలుపెట్టారు అనే విషయాలను ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సంగీత విభావరి ప్రాజెక్టులో ప్రధాన పాత్ర వహించిన సమన్వయకర్త స్వామి విద్యార్థి శ్రీ విఎన్ఎస్ భాస్కర్ గారితో జరిగిన సంభాషణ ద్వారా తెలుసుకుందాం. శ్రీ విఎన్ఎస్ భాస్కర్ 2002 నుండి 2007 వరకు సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేసి 2007లో స్వామి అనుమతితో గద్వాల్ సత్యసాయి విద్యామందిర్ లో ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా, 2008లో నటరాజ రామకృష్ణ డాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా, తరువాత 2009 నుండి 2011 వరకు మలేషియాలోని సంగీత స్వరలయ కాలేజీలో ప్రిన్సిపల్గా, 2014 వరకు హైదరాబాద్లోని అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్లో డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేషన్గా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో మ్యూజిక్ ఆర్టిస్టుగా ఉన్నారు. సాయిరాం భాస్కర్ గారు,
సాయిరాం ప్రసాద్,
విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి అవగానే 23-24 ఆ వయసులో సాధారణంగా ఆ తరువాత పై చదువులు చేయాలా లేక ఉద్యోగం చేయాలా, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఇలా ఒక రకమైన పరిస్థితుల్లో ఉంటారు. అలాంటిది స్వామి కళాశాలలో సంగీతం నేర్చుకోవటం అయిన తరువాత ఇటువంటి ఒక అనూహ్యమైన కార్యక్రమం చేయటానికి మీకు ఎందుకు సంకల్పం వచ్చింది, దాన్ని మీరు ఎలా ప్రారంభించారు, దీని వెనుక మీకు ఉన్న స్ఫూర్తి ఏమిటి, కాస్త మా శ్రోతలతో వివరిస్తారా?
సాయిరాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు శతకోటి నమస్కారాలు అర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరాం. 2007 సంవత్సరం తర్వాత నా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత స్వామి యొక్క అనుమతితో నేను గద్వాలో శ్రీ సత్యసాయి విద్యామందిర్లో ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా జాయిన్ అయిన తర్వాత స్వామి యొక్క మెసేజ్ని సంగీతం ద్వారా ఎట్లయినా సరే అందరికీ కూడా అందించాలనే ఉద్దేశం ఒకటి కలిగింది. అయితే అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే స్వామి యొక్క మ్యూజిక్ కాలేజీలో ఒక సంగీతమే కాకుండా సంగీతంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మాధుర్యాన్ని స్వామి ఎప్పుడు చెబుతూ ఉండేవారు. అది ఈ యొక్క కార్యక్రమాల యొక్క తీసుకురావడానికి నాంది అనేదంటే స్వామి ప్రస్తావన. మిగతా కాలేజెస్లో ఏదో సంగీతం చెప్తారు, పాట మట్టుకు చెప్తారు, కానీ ఇక్కడ భక్తిభావం, సాహిత్యంలో ఉన్న భక్తిభావాన్ని స్వామి మాకు తెలియజేయడం వల్ల దానిలో ఉన్నటువంటి అమృతమైన ఆనందం నేను అనుభవించాను. కాబట్టి ఈ ఆనందాన్ని స్వామి భక్తులు కూడా ఇవ్వాలనే ఉద్దేశం నాలో కలిగింది. ఆ ప్రేరణ అనేది స్వామి. ఫర్ ఎగ్జాంపుల్గా స్వామి ఒకసారి కాలేజీకి వచ్చినప్పుడు ఒక వర్ణం పాడడం జరిగింది. నాటకరంజి వర్ణంలో చరణంలో నీదు స్మరణ గాథ వేరు ఏమి అన్నటువంటి ఒక లైన్లో ఒక విద్యార్థి నీ దుస్మరణ కాక వేరే అన్న వర్డింగ్లో జస్ట్ నీ దుస్మరణ, నీ దుస్మరణ ఆ వర్డింగ్స్ కొంచెం మార్చేయడంతో వెంటనే స్వామి అక్కడ ఆపి, ఇది ఇలా కాదు, భక్తి భావం అనేది సాహిత్యం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సాహిత్యాన్ని అర్థం చేసుకుని మనం పాడాలి, లేకపోతే ఇలా ఇటువంటి నష్టాలు వస్తాయి. సంగీతం అనేది ఉండాలి, కేవలం రాగం ఒకటి ఉంటే కాదు, కానీ ఆ ఫీలింగ్తో పాడినప్పుడే భగవంతుడిని దిగి వస్తాడు అని ఇట్లాగా స్వామి చెబుతూ ఉంటే అప్పటి నుంచి ఆలోచించడం జరిగింది. ఆ కృతుల యొక్క అర్థం కాని ఇట్లా తలంపులు జరుగుతూ ఉండే. అట్లాగే స్వామి అనేక ఉపన్యాసాల్లో కూడా కీర్తనలు పాడుతూ ఉంటారు, రామనన్ను బ్రోవర. ఈ కీర్తనలన్నీ కూడా ఒక్కసారి దాని యొక్క అర్థం గనక భావాన్ని తలుచుకున్నట్లయితే నిజంగా ఆ శ్రీరామచంద్రుడే మన దగ్గర ఉన్నాడేమో, మనకి ఇటువంటి బోధన చేస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ కలిగింది. అయితే సంగీతంలో పెద్ద అనుభవం ఏం లేదు, జస్ట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు మా స్నేహితులు అందరూ కూడా ఎవరో ప్లేసెస్ లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఏమున్నారో ఎవరికి తెలియలేదు. 2008 ఏప్రిల్ 20 కొంతమంది విద్యార్థులు, ఒక ఇన్స్ట్రుమెంట్స్ విద్యార్థులు ఒక నలుగురు, ఒక మహబూబ్ నగర్ లో ఒక కార్యక్రమం, సంగీత కార్యక్రమం చేయడం జరిగింది. అది ఫస్ట్ కార్యక్రమం నాకు తెలిసి, మేము బయటికి వెళ్లిన తర్వాత ఒక సాయి సంతలో చేసిన మొట్టమొదటి కార్యక్రమం. స్వామి యొక్క కొన్ని కీర్తనలు, పంచరత్నాలు, స్వామి యొక్క భజన్స్ తోటి సుమారుగా ఒక 2 కార్యక్రమం పూర్తయింది. ఆ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మరుసటి రోజు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి అనే పట్టణంలో ఒక కార్యక్రమం చేయాలని ఆ కార్యక్రమానికి బయలుదేరాం. ఈ సంగీత విభాగానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం ఈ వనపర్తి. ఈ వనపర్తిలో జరిగిన ఒక అనుభవం, ఈ వనపర్తిలో జరిగిన సంఘటన ఈ విభాగారి జరగడానికి నాంది అని చెప్పుకోవచ్చు. ఆ మహబూబ్ నగర్ జిల్లా ఉన్నటువంటి ఈ వనపర్తి మందిరంలోకి ప్రవేశించేటప్పుడే ప్రశాంతి నిలయంలోకి మనం ప్రవేశిస్తున్నామన్నటువంటి అనుభవం ఫస్ట్ కలిగింది. అక్కడ ఉన్నటువంటి ఆర్చ్, అక్కడ ఉన్నటువంటి మందిరం, పక్కనే ఉన్నటువంటి గణేష్ మందిరం, పక్కనే షణ్ముఖ మందిరం, పుట్టపర్తిలో ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి అనుభవం అక్కడ చేయడం జరిగింది. అక్కడ అయితే కార్యక్రమం మొదలయ్యేంతవరకు కూడా మేము ఏం చేస్తున్నాం అనేది ఏం లేదు. ఆ రోజు కార్యక్రమంలో ఏమి మేము ప్రజెంట్ చేయాలనుకున్నాం తప్ప ఏమి తెలియలేదు. ఆ రోజు కార్యక్రమంలో, సాయంత్రం కార్యక్రమంలో స్వామి గురించి విషయాలు పంచుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో గురించి తెలియచేస్తున్న సందర్భంలో మందిరం బయట కార్యక్రమం జరుగుతుంది, మందిరం లోపల స్వామి ఫోటో అంది, అంటే మందిరం యొక్క ప్లేస్ సరిపోకపోవడంతో లోపల బయట కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ లోపల నుంచి నాకు ఒక సౌండ్ వినిపించింది, మందిరంలో గంట కొడితే ఎట్లా సౌండ్ ఇస్తుందో ఒక సౌండ్ అనేది నాకు వినిపించింది. మేము ప్రోగ్రామ్ మాట్లాడుతున్న సందర్భంలో, ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక సౌండ్ వినిపించింది. ఆ టైంలో మందిరంలో నాకు తెలిసి ఎవరూ లేరు, మందిరంలో గంట కూడా లేదు, కానీ ఆ సౌండ్ అందరికీ వినిపించిందా, అది నాకే వినిపించిందా అన్నది ఇప్పటికీ తెలీదు. బట్ నాకైతే ఆ సౌండ్ అనేది వినిపించింది. ఆ మరుక్షణమే ఆశువుగా నోట్లోంచి స్వామి పలికించారేమో, స్వామి యొక్క 80వ జన్మదినానికి 85 కార్యక్రమాలు సాయి యొక్క సమితిలో చేయాలని తలుస్తున్నామని అనుకోకుండా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎవరికి ప్రిపరేషన్ జరగలేదు, మా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు. ఈ సన్నివేశాన్ని చెబుతున్నప్పుడు 85 సాయి సమితిలో కార్యక్రమాలు చేయాలని ఎప్పుడైతే చెప్పామో నా స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు, వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడని. ఆ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత నన్ను నేను ప్రశ్నించినప్పుడు నాకు కూడా అట్లా జరిగింది, 85 కార్యక్రమాల 85 చోట్ల ఎట్లా చేయాలి ఏంటి నాకే తెలియలేదు. కానీ నిజంగా ఆ రోజు జరిగిన కార్యక్రమంలో నాకు నేను పొందిన అనుబంధం ఎంత అంత కాదు, చాలా మాధుర్యమైంది. నిజంగా స్వామి ముందే ప్రోగ్రాం చేసామా అన్నటువంటి ఫీలింగ్ కలిగింది నాకు. కరెక్ట్ గా అదే సన్నివేశంలో కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మేము భోజనం చేస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఫోన్ కాల్ ఎక్కడి నుంచి అంటే, ఛత్తీస్గఢ్ లో మా పేరెంట్స్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ మార్గ మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. కరెక్ట్ గా ఏ టైంలో అయితే నేను ఒక గంట మురుగింది అనుకున్నాను, కరెక్ట్ గా అదే టైంకి వాళ్ళకి పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో స్వామి యొక్క అనుగ్రహంతో ఎవరికి ఏమి కాకుండా చిన్న చిన్న దెబ్బలతో అందరూ బయటపడ్డారు. నాకు ఈ ఇన్సిడెంట్, నేను ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తే స్వామి అక్కడ నాకు ఆ కార్యక్రమాన్ని ఏర్పరిచారు. సో ఆ తలంపు అనేది ఎలా ఉంది, నేను ఉన్నాను నువ్వు చెయ్యి అన్నానికి ఒక నాంది అని పలికింది. అయితే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ మా స్నేహితులతో అందరితో కూడా మనం ఇట్లాగా చేస్తే బాగుంటుంది స్వామి యొక్క సంకల్పంతో. అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు కదా, మనం ఇంకా మిగతా సమితులు కూడా వెళ్లి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ల దగ్గర నుంచి నాకు పెద్ద సహాయ సహకారాలు ఏమి అందలేదు. ఎందుకంటే వాళ్ళు దీంట్లో ఎవరికి అనుభవం లేదు, మనకి ఎవరు తెలియదు, ఎలా చేస్తామని తెలియదు, ఇది ఆర్థికంతో కొడుకుంది, తర్వాత రకరకాల సమస్యలన్నీ వచ్చాయి. బట్ ఏ రోజు నేను దాని గురించి ఆలోచించలేదు, ఎందుకంటే ఇది స్వామి యొక్క సన్నిధానంలో ఏదైతే నేను ప్రశాంతంగా భావించాను, ఆయన చెప్పించారు, నేను చేస్తున్నానని కాదు. సరే 85 ప్రోగ్రాంలు ఎందుకు, ఒక 10 ప్రోగ్రాంలు చేద్దాం ముందు అని ఒక స్టెప్ తీసుకుని ముందుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత గద్వాల్లో ప్రోగ్రాం జరిగింది, అనంతపూర్లో ప్రోగ్రాం జరిగింది, ఆత్మకూరు మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు వచ్చేడికి మాలో స్వామి కొంచెం రీఛార్జ్ చేయడం మొదలుపెట్టారు. ద ఫస్ట్ మిరకల్ ఆత్మకూరులో మాకు జరిగింది స్వామి యొక్క అనుభవం. ఇంకా ఆ యొక్క అనుభవంతో ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళ్లాము. ఆత్మకూరులో సాయంత్రం 6 గంటలకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతున్న సందర్భంలో అందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారు, భక్తులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ప్రోగ్రాం అబౌట్ టు స్టార్ట్ అయిన సందర్భంలో చెట్టు మీద ఉన్నటువంటి పక్కనే చెట్టు మీద ఉన్నటువంటి ఒక తేనె పొట్ట సడన్ గా పడిపోయి మా మీద పడడం జరిగింది. స్వామి చైర్ మీద అక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు మృదంగం వీణ తబల మీద అట్లా పడడం జరిగింది. అవి కుడతాయో లేదో తెలియదు కానీ ఆ ఉన్నంతసేపు మన భక్తి అనేది దేవుడి మీద ఉండదు, ఎప్పుడు పోతాయా అన్న ఫీలింగ్ తో ఉంటుంది. ఎపోర్ట్ టు స్టార్ట్ అండ్ ప్రోగ్రామ్ సందర్భంలో ఇది కుడితే మళ్ళీ హాని చేస్తుంది, ఈ యొక్క మైండ్ లో ఒక విధమైన ఆలోచన పెట్టుకుని కార్యక్రమం చేయడం కష్టం కదా, ఎట్లా స్వామి అని అనుకున్నాం. ఇది మేము చేస్తున్న 5వ కార్యక్రమం, సంగీత భవన్లో 5th ప్రోగ్రామ్. అక్కడున్న సమితి కన్వీనరు నీరు మేమందరం కూడా తేనెటీగల్ని మనం పంపించడం మన చేతిలో లేదు, అది ఈ కుక్క ఏదైనా వస్తే మనకు తరిమచ్చు కానీ ఇది మన చేతిలో లేదు. అందువల్ల స్వామి దీని రక్ష అని మేమందరం కూడా మా సభ్యులు మన స్టూడెంట్స్ అక్కడున్న మెయిన్ మెంబర్స్ ఎవరున్నారు స్వామికి అక్కడే పక్క స్టేజ్ పక్కకి జరిగి ఒక్కసారి సాయిగాథ చేయడం అన్నట్టు 3 సార్లు సాయిగాత్ర చేసామండి. 3 సార్లు సాయిగాత్ర చేసిన సందర్భంలో లైట్స్ అన్ని ఆర్పేశాం. 3 సార్లు సాయిగాత్ర అయిపోయిన తర్వాత చూస్తే ఒక్క తేనెటీగ అక్కడ లేదు, ఒక్కడంటే ఒక్కటి లేదు. 2.5 అవర్స్ ఆ రోజు ప్రోగ్రామ్ జరిగింది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, కరెంటు పోవడం జరగలేదు, తేనెటీగ రాలేదు. నేను ఉన్నాను అనడానికి మీరు చెయ్యండి అన్నానికి మొట్టమొట్ట నిదర్శనం మాకు అనిపించింది. అది మాకు చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే అంతవరకు ఒక ప్లానింగ్ కానీ ఎట్లా వెళ్లాలి కానీ ఎట్లా చేయాలనే ఉద్దేశం, ఏం చేస్తే భక్తులకు అర్థమవుతుంది కానీ ఏమి ఒక ప్లానింగ్ లేదు. ఎప్పుడైతే స్వామి నిదర్శనం అక్కడ చూపించారో అప్పటి నుంచి కూడా ఒక ప్రణాళిక ప్రకారం మనం వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశం అనేది మాకు కలిగింది.
చాలా బాగా చెప్పారు భాస్కర్. అయితే ఏ విధంగా మొదలైన కార్యక్రమాలు ఎలా ముందుకు సాగాయి, ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విద్యార్థులకు ఎటువంటి ప్రోత్సాహం ఉండేది, వీటిపైన కాస్త చెప్తారా?
ఈ ప్రోగ్రామ్స్ కి కర్త క్రియ కర్మ అన్ని స్వామి అని మనం జరిగిన యొక్క అనుభవాలను బట్టి మనం ఈజీగా మనం తెలుసుకోవచ్చు. 85 కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ రోజు కనుక నేను చరిత్ర చూసుకుంటే ఇన్ని కార్యక్రమాలు మేము చేసామా అనుకుంటే నిజంగా అది స్వామి సంకల్పం లేకపోతే జరగదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరికి కూడా సాధ్యపడదు. మేము ఎప్పుడైతే ఈ మొదట 6 ప్రోగ్రామ్ చేశామో తర్వాత అప్పటి స్టేట్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, ఉత్తర సేవాదళ కోఆర్డినేటర్ గారు చలంగారు సహాయ సహకారాలతో అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలతో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతవరకు ఏదో ఒక భజనలు పాడడము, తర్వాత కొన్ని కృతులు పాడడము, భక్తులకు అనుకూలంగా ఉండడానికి లైట్ మ్యూజిక్ సాంగ్స్ పాడడం, ఇట్లాగా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ కార్యక్రమం చేసుకుంటూ మొట్టమొదటిగా స్వామికి ఇంట్రొడక్షన్, స్వామి విద్యాభ్యాసం ఎట్లా ఉండేది, ఇలా స్వామి విషయాలు చెప్పుకుంటూ ఒక 9 కార్యక్రమాలు జరిగాయండి. ఆ తర్వాత ఇట్లా కాదు, ఈ యొక్క కృతులకి కనుక మనం అర్థం తెలియజేసినట్లయితే మనం పాడే కృతులకి, అప్పుడు వాళ్ళు ఆస్వాదించడానికి ఇంకా అవకాశం ఉంటుంది ఉద్దేశంతో. ఆ తర్వాత ఏ కృతులు పాడుతున్నాం, ఆ కృతులు రాసింది ఎవరు, ఏ సందర్భంలో రాశారు, దాని గురించి చెప్పడం మొదలుపెట్టు కార్యక్రమాలు జరుపుకున్నాం. అందువల్ల ఏంటంటే ఆ భక్తుల్లో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ జరిగింది. ఈనాడు చూసుకుంటే చాలా చోట్ల సంగీత కచేరీలు జరుగుతుంటే ఎక్కడా కూడా ఆడియన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ కార్యక్రమాల్లో మాకు నిజంగా వారందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మేము స్వామి పిల్లలు వచ్చారనే ఒక ఆనందంతో మా కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు వాళ్ళ తప్పట్లు కొడుతూనే ఈ కార్యక్రమాలని మమ్మల్ని ప్రోత్సహించారు. అట్లాగా ప్రతి కృతికి ఒక అర్థాన్ని తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఏదైనా స్వామి యొక్క మహిమలు జరిగితే దాన్ని తెలియజేసుకుంటూ ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఓకే మనకంటూ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మనం నిజంగా స్వామి విద్యార్థులుగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక డ్రెస్ కోడ్ అంటే పెట్టుకోవాలి, దీనికంటే ఏదైనా పేరుందా, అసలు మనం ఏం చేస్తున్నాం. అంతవరకు సత్యసాయి సంగీత విభాగాన్ని ఎక్కడ మేము పిలవలేదు. దీన్ని స్వామి విద్యార్థులు వస్తున్నారు, ఒక కార్యక్రమం చేస్తున్నాము, 85 సాయి సమితులు ఇలా చేయాలనుకున్నాము, ఇది ఒక భక్తి పుష్పంగా మేము స్వామికి అర్పిస్తున్నాము, మీ సమితిలో కూడా మాకు ఒక అవకాశం ఏంటి అని ఇట్లా జరుగుతున్నాం తప్ప దీనికి ఒక పేరు ఇట్లా ఒక మంచి బ్యానరు అంటూ ఏమి జరగలేదు. ఆ తర్వాత సాయంత్రం జరిగే కార్యక్రమాలను విభావరి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఒక సమితిలోకి వెళ్ళిన తర్వాత వారే ఈరోజు సాయంత్రం విభావరి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది, ఇది సత్యసాయి విభావరి అనేటికి ఓహో దీనికి స్వామి ఒక మార్గదర్శనంగా ఒక పేరు సూచించారనిపించి ఆ రోజు శ్రీ సత్యసాయి సంగీత విభావరి. విభావరి అంటే సాయం సంధ్యాలకంలో చేసుకునే కార్యక్రమం కాబట్టి సత్యసాయి సంగీత విభావరి అని ఒక టైటిల్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి చిన్న బ్యానర్ వేసుకుని స్వామి ఫోటో పెట్టుకుని ఆ బ్యానర్ మేము మొదట మేము వేసిన బ్యానర్ కూడా మా వెనకాలే స్వామి ఉండి మమ్మల్ని చూస్తున్నారనేటువంటి ఫీలింగ్ కలిగి వచ్చే బ్యానర్ అది. నిజంగా ఎంత సపోర్ట్ వచ్చిందంటే ఆ బ్యానర్ ద్వారా స్వామి మా పక్కనే ఉన్నారంటే అనుభవం కలిగిన అత్యంత అనుభవం కలిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో మొదలు పెట్టడంలో చాలా తక్కువ మంది పార్టిసిపేషన్ చేసి జరిగింది. ఫస్ట్ 12 ప్రోగ్రామ్స్ లో ఈ 12 ప్రోగ్రామ్స్ పూర్తయిన తర్వాత దీంట్లో కలిగిన అనుభవాలు మిగతా విద్యార్థులు కూడా తెలిసి మరి నేను కూడా చేయాలని ఒక తాపత్రయంతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఒక 10 కార్యక్రమాలు వాళ్ళు పాల్గొన్న తర్వాత వాళ్ళంతా వాళ్ళు కొంచెం మళ్ళీ డల్ గా ఉండడం కనిపించింది. ఏంటి ఎటువంటి అనుభవం కలగలేదు, వెళ్తున్నాం ప్రోగ్రామ్ కి చేస్తున్నాము, ఇది రెస్పాన్స్ గా ఉందా, స్వామి వింటున్నారా, స్వామి చూస్తున్నారా, మళ్ళీ అటువంటి సందేహం ఒకటి కలిగింది వాళ్ళకి. కరెక్ట్ గా అదే సందర్భంలో మాకు కాకినాడలో స్వామి మంచి ఒక మెరకలు చూపించారు స్వామి. దీంతో మళ్ళీ అందరూ మళ్ళీ చార్జ్ చేసి నేనున్నాను మళ్ళీ ఒక 10 అడుగులు వేసేలాగా స్వామి ప్రోత్సహించారు. కాకినాడలో సత్సాయి సంగీత భారీ జరుగుతున్న సందర్భంలో అది ఎండాకాలంలో కాబట్టి మా అందరికి కూడా చెమట పట్టకుండా ఫ్యాన్స్ పెట్టడం జరిగింది. అందరికి చుట్టుపక్కల సరౌండింగ్ లో ఒక 6-7 ఫ్యాన్స్ ఉన్నాయి. ఆ ఫ్యాన్స్ లో ఒక ఫ్యాన్ ఏమో స్వామి కుర్చీకి కూడా పెట్టారు, మిగతా ఫ్యాన్స్ అన్ని కూడా మా అందరికి పెట్టారు. కార్యక్రమం చంచి బాగా ఉత్సాహంగా చాలా బాగా జరుగుతుంది కార్యక్రమం. కార్యక్రమం మధ్యలో తబలా వాయిస్తున్న బాబు ఎవరవుతున్నాడు, అతనికి చెమట బాగా పట్టింది. ఆ మృదంగం పక్కన కూర్చుని తబలాతో చెమట బాగా పెట్టింది. ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు ఉద్దేశంతో అక్కడ ఉన్న ఒక భక్తుడు స్వామికి ఉన్న ఆ యొక్క ఫ్యాన్ ఇటుపక్క తిప్పడం జరిగింది. తబలా ఆ ఫేసింగ్ ఇటుపక్క తిప్పడం జరిగింది. సో దట్ ఆ అబ్బాయి కంఫర్టబుల్ గా వాయిస్తాడు ఉద్దేశంతో అట్లా జరిగింది. మేము గమనించాం కానీ ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద చూపించలేదు. కార్యక్రమం అంతా అయిపోయింది, మంగళహారతి అయిపోయింది, ప్రసాద వితరణ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత స్వామి పాదాల దగ్గరకు చేరి ఎక్కడ ఉందో అక్కడ స్వామికి నమస్కారం చేసుకుందాం వెళ్లేడికి స్వామి ఖర్చీపు ఎక్కడవుతుంటుందో ఆ ఖర్చీపు తడిసిపోయినట్టుగా అనిపించింది. చెమట వస్తే మనం తుడుచుకుంటే తర్వాత ఎట్లా తడిసిపోతుందో తడిసిపోయినట్టుగా అనిపించింది ఆ ఖర్చీపు లో. ఆ స్వామి సింహాసనం వెనకాల మనం వెనకాల కూర్చుంటే బ్యాక్ కూర్చున్న తర్వాత మనం ఏ మార్కులతో చెమట పడుతుంది కొంచెం చైర్స్ కి అయితే ఆ విధంగా స్వామి కూర్చుని వెళ్లిన తర్వాత ఆ చెమట అట్లా కనిపించింది తడిచిపోయినట్టుగా. జనరల్ గా ఏదంటే మామూలుగా కొద్దిసేపులో అది వెళ్ళిపోవాలి, కానీ ఏంటంటే మరి చాలాసేపు ఆ చెమట ఉంది. స్వామి పాదాలు పెట్టిన చోట అది చెమటగా ఉంది. ఎవరైనా నీళ్లు పోసడానికి ఆస్కారమే లేదు. 2.5 అవర్స్ నుంచి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎవరు రాలేదు. సో నేను ఉన్నాను అన్నానికి మా వాళ్ళకి చాలా ప్రోత్సాహం అనుభవం ఇక్కడ జరిగింది కాకినాడలో. అప్పటికి మనకి 25 ప్రోగ్రామ్స్ మనం పూర్తి చేసుకున్నాం. 25 ప్రోగ్రామ్ చేసిన తర్వాత అందరికి కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, మనం చేయగలం అనే ఫీలింగ్ బాగా వచ్చింది, బాగా చేస్తారు. ఇంకా అందరూ లీనమై దాంట్లో ప్రోగ్రామ్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఈ సంగీత విభాగంలో అటు భక్తులుగా కాకుండా స్వామి కూడా మాకు చాలా ప్రోత్సాహం ఇప్పించారు. జనరల్ గా చాలా మంది సంగీత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళకి కచేరీస్ దొరకవు, చాలా రేర్ గా జరుగుతాయి. కానీ ఇక్కడ మాకు విద్యార్థులకి అసలు ఎప్పుడు కచేరీ చేయని వాళ్ళు మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి కచేరీ చేసి మంచి అనుభవాలు పొందారు వాళ్ళు. ఆ విధంగా స్వామి కూడా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. స్వామి ఇలాగా రకరకాల నుంచి తమిళనాడు నుంచి మనకి కేరళ నుంచి మన యొక్క స్టూడెంట్స్ ఎవరవుతున్నారో నార్త్ ఇండియా నుంచి అందరూ కూడా ఇది బాగా స్ప్రెడ్ అవడంతో వాళ్ళు వచ్చి నేను స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొంటానని చెప్పడం, వాళ్ళు రావడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. ఎక్కడా కూడా 2.5 అవర్స్ తగ్గకుండా కార్యక్రమం జరిగేది. ఇంతసేపు జనం కూర్చుంటారనడానికి స్వామి నిదర్శనం. అక్కడ స్వామి పుట్టబర్త ప్రశాంతలయంలో స్వామి ఉంటే కార్యక్రమం ఎట్లా జరుగుతుందో అదే ఒక మోటో తోటి ప్రతిలో కూడా 2.5 అవర్స్ ప్రోగ్రామ్ తగ్గకుండా జరిగింది. 3.5 అవర్స్ ప్రోగ్రామ్ తాడేపల్లిగూడెంలో జరిగింది. చేసిన కార్యక్రమాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసింది తాడేపల్లిగూడెంలో ప్రోగ్రామ్. అప్పటికి ఇంకా కంటిన్యూ చేయమని అప్పటికి 10:45 అయిపోయింది టైం. సో అంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ తెలియకుండా చాలా బాగా జరిగే ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
భాస్కర్ గారు, మీరు ఇంతకుముందు ఒక్కో కృతి అర్థాన్ని వివరించేవారని అన్నారు కదా, మీరు చాలా ప్రాంతాలకు వెళ్లి ఈ కార్యక్రమాలు చేసేవారు. మీరు శాస్త్రీయ సంగీతాన్ని పాడేవారా లేక ఎటువంటి సంగీతాన్ని అందించేవారు?
శాస్త్రీయ సంగీతం మన సౌత్ ఇండియాలో కొన్ని ప్లేసులకే బాగా పరిమితమైంది. ఆ శ్రోతలను బట్టి ఎటువంటి కీర్తన పాడితే వాళ్ళకి నచ్చుతుంది, ఎటువంటి కీర్తన పాడితే వాళ్ళకి నచ్చదు అని కొన్ని ఏరియాస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే ఇటువే ప్రశ్న ఆల్రెడీ కొంతమంది భక్తులు మమ్మల్ని అడిగారు, సార్ మీరు పాడుతున్నారు కొన్ని కీర్తనలు, దానివి బాగా శాస్త్రీయంగా ఉన్నాయి, మాకు అర్థం కావట్లేదు, దయచేసి ఇంకా మీరు భజన్స్ లాంటి పాడితే చాలా బాగుంటుంది కదా అని అడిగారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ కొంచెం మేము మాడిఫికేషన్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి ఎటువంటి నచ్చుతాయో అట్లా కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చాం. స్వామి దగ్గరకు వచ్చి పుట్టపర్తికి వచ్చి, స్వామి ఇట్లాగా స్వామి యొక్క మీ యొక్క అనుగ్రహంతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి, అయితే ఈ కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతంతో పాటు భజన్స్ కూడా ఇట్లా చేస్తున్నాం స్వామి, వాళ్ళకి అన్ని తెలియజేస్తున్నాము. చాలా మంది భక్తులు అయితే స్వామి శాస్త్రీయ సంగీతం అర్థం కావటం లేదు, అందువల్ల ఎక్కువ భజన్స్ అడుగుతున్నారు స్వామి, భజన్ చేస్తున్నామంటే అప్పుడు స్వామి అన్నారు, లేదు భజన్స్ కాదు, మిమ్మల్ని ఇక్కడ నేను నేర్పింది శాస్త్రీయ సంగీతం, కాలేజీ పంపించింది, మీరు సంగీతం గురించి మాట్లాడండి ఎక్కువ, సంగీత కృతులు వాళ్ళకి తెలియచేయండి, దాంట్లో అర్థాన్ని వాళ్ళకి తెలియచేయాలి, దాంట్లో భావాన్ని నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అదే ఫీలింగ్ వాళ్ళకి కలెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు, నేను ధైర్యంగా ఉండండి నేను ఉంటాను, సంగీతం మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు స్వామి. ఆ ఎప్పుడైతే స్వామి చెప్పారో దాన్ని ఇంకా మరింత శ్రద్ధగా మనం ఏ కీర్తన పాడతామో ముందు మేము అధ్యయనం చేయడం మొదలు పెట్టాం. అంతవరకు ఏదో పాడేస్తే బంటురీతి కోలు ఏవయ్యా రామంటే అది పాడటం కాకుండా అసలు ఏంటి బంటురీతి కోలు అనేది మేము అధ్యయనం చేయడం మొదలు పెట్టాం. రాముడు ఏ విధంగా పాడాడు, ఏ సందర్భంలో పాడాడు, త్యాగరాజ దీక్షితారు పాడాడా, లేకపోతే రామదాస్ పాడాడు, ఏ సందర్భంలో పాడాడు మేము అధ్యయనం చేసుకుని మొదలు పెట్టాం. అప్పటి నుంచి దాన్ని మనం లీనమై ఇప్పుడు ఈ కీర్తన పాడుతున్నాము, ఈ కీర్తన త్యాగరాజ స్వామి ఈ సందర్భంలో పాడారు అని చెప్పడం జరిగింది. అందువల్లే మాకు తర్వాత సంగీతంలో ముందు ఒక ప్లేస్కే పరిమితం అయిందని చెప్పాం కదా, అసలు అది కానే కాదు, అది సత్యమైనది కాదు అని ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఎక్కడ రేర్ ప్లేసెస్ లో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, అది ఆల్మోస్ట్ అలా ఆంధ్ర బార్డర్ లో ఉంది, అట్లాగే మెట్టుపల్లి, మంచిర్యాల, ఈ కుప్పం, ఇటువంటి ప్లేసులు ఎక్కడ సంగీతం ఎప్పుడు కూడా కచేరీలు జరగని ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళ సంగీత కచేరీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సిటీస్ పోయి జరగాలి, కానీ ఇటువంటి ప్లేస్ లో కూడా వరంగల్ జిల్లాలో పరిగిలో అయితే 1500 మంది జనం వచ్చారు. అది పరిగి చిన్న చిన్న పట్టణం, అది పెద్ద సిటీ కూడా కాదు, కానీ అంత జనం అక్కడ ఆస్వాదించడానికి వచ్చారు అంటే అది స్వామి యొక్క అనుగ్రహమే. అంటే మన ప్రోగ్రామ్ లో క్వాలిటీ ఉంది, ఏమైతే మనం అనుకుంటున్నామో అది జరుగుతుంది అనే అనుభవం అనేది అక్కడ అంత జనంలో తెలిసింది. ఓహో రాముడు ఇట్లా ఉంటాడా, ఇట్లా ఉంటాడు, ఈ పాట పాడితే బాగుంటుందా అనే ఆలోచన వచ్చింది. తద్వారా తర్వాత వాళ్లే ఈ కృతి పాడండి లేకపోతే ఆ కృతి పాడండి, వాళ్లే స్లిప్పుల ద్వారా వాళ్ళు మనకు పంపించడం, వాళ్ళు అడిగిన కృతులు వాళ్ళు పాడడం, దాంట్లో భావాన్ని వాళ్ళకి తెలియచేయడం, మధ్యలో స్వామి యొక్క విషయాలు జోలు చేయడం, స్వామి యొక్క అనుభవాలు తెలియచేయడం, ఇట్లాగా వాళ్ళు చాలా ఆనందంగా ఉండడంతో చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అందువల్ల ఎక్కడ కూడా శాస్త్రీయం అనేది ఏంటి, తర్వాత భజన అనేది ఏంటి, ఎక్కడా కూడా దానికి వ్యత్యాసం లేకుండా సమభావంతో మొదట మేము తీసుకున్న శాస్త్రీయ సంగీతం కొంతసేపు, తర్వాత లైట్ మ్యూజిక్, తర్వాత భజన్స్ తోటి ఒక సంగీతాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళ ఆనందించే ఉద్దేశంతో ధన్యావర్తంతో 2.5 అవర్స్ డిజైన్ చేసుకున్నాం. 2.5 అవర్స్ అది ప్రజెంట్ చేసిన తర్వాత అందరూ కూడా ఎక్కడా కూడా మాకు చాలా ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా కార్యక్రమాలు జరిగాయి. అది స్వామి యొక్క శక్తి. స్వామి వెనకాలున్నారు, దర్శకుడు అన్నానికి ఇది నిదర్శనం. అంటే ఇట్లాగా 48 కార్యక్రమాలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2009లో నా ఉద్యోగరీత్యా నేను మలేషియాకి వెళ్లిపోవడం జరిగింది. మలేషియాకి వెళ్లిపోయిన తర్వాత ఇది ఒక సంకల్పం అనేది మనం మొదలు పెట్టామంటే ఇందులో దీనికి నేను చెప్పదలిచిందంటే ఒకళ్ళ మీద స్వామి కార్యక్రమాలు ఎప్పుడు ఆగవు, ఎప్పుడు కూడా ఒకరి మీద సంస్థ డిపెండ్ అయి ఉండదు. అలా అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. నేను ఉన్నాను మీరు చేసుకోండి అన్న ఫీలింగ్ తో జరుగుతూ ఉండేవి. కానీ 2009లో నేను మలేషియా వెళ్లిపోయిన తర్వాత 48 కార్యక్రమాలు అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు గ్యాప్ వస్తుంది, చేయలేకపోయారు అందరూ. దీనికి కారణం ఏదైనప్పటికీ కూడా అంటే ఇంకా కొంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళ జీవితంలో ఇంకా సెటిల్ కాలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, అది కాదు, కొన్ని కొంచెం గ్యాప్ అనేది జరిగిపోయింది. ఆ గ్యాప్ జరగబోవడంతో మనము ఈ అనుకునే సంకల్పాన్ని పూర్తి చేస్తావా, పూర్తి చేయకపోతే ఏంటి అన్నటువంటి వేదన బాగా జరిగింది. సో స్వామి సంకల్పాలు ఇన్ని మహిమలు మనలో జరుగుతున్నప్పటికీ కూడా, మనకి జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ బ్రేకప్ చేయడం జరిగింది, ఇంతవరకు ఎక్కడ బ్రేకప్ జరగలేదు కదా అని నాలో బాగా తపన జరిగింది. అక్కడి నుంచి మలేషియా నుంచి కూడా వాళ్ళందరితో మాట్లాడి తిరిగి మళ్లీ మన ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి జిల్లా అధ్యక్షుల వాళ్ళతో మాట్లాడి మళ్లీ మేము ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, మీరు మాకు టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర స్లాట్ తీసుకుని 1 నెలలో అక్కడి నుంచి నేను వచ్చి ఒక 25 ప్రోగ్రామ్స్ 1 మంత్ 30 డేస్ లో చేయడం జరిగింది. నిజంగా స్వామి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ కార్యక్రమాలు జరగవు. ఈ 25 కార్యక్రమాలు జరగడం అనేది ఆషామాష కాదు. ఏ ఆర్టిస్టు కూడా ఇంత కంటిన్యూస్ గా చేయడు. ఎందుకంటే దీనికి ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. కృష్ణ ఉదయాన్ని స్వామి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటూ అనివారి కారణాల వల్ల స్వామిలో కలిసిపోయాడు. అతను మనకి ప్రధానమైన సింగర్ గా అనుకున్నాం. అయ్యో ఇతను మంచి సింగరు, మనకి సింగరు, మనకి స్వామి దూరం చేస్తారే ఎవరా అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఆ టైంలో మళ్ళీ మరొక విద్యార్థి రావడం, నేను తీసుకుంటాను. యాక్చువల్ గా ఈ 48 నుంచి 72 కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకే ఒక మనకి సింగర్ ఉన్నాడు, మెయిన్ సింగర్. సో ప్రతిరోజు ఒక సింగర్ 2.5 అవర్స్ స్టేజ్ మీద పాడాలంటే వాడి గొంతు నొప్పి ఎంత పడుతుంది, ఏ రోజు ఏ స్టైన్ అవుతాడు, ఏదైనా ఏ అవుతుందా, ఇలాగా మనసులో థాట్స్ వచ్చాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి, స్వామి మన ముందు లేరా, జరగట్లేదా, ఎవరికైనా మంచి మండి ఎండల్లో, అది ఎక్కడ, మంచిర్యాల, కొత్తగూడెం, కడప, ఇటువంటి ప్లేసెస్ లో కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ జరుగుతాయా, ఎవరైనా బ్రేకప్ చేస్తే ఏంటి, మనకంటే పండితులు మనల్ని ఎవరైనా అంటారా, ఇటువంటి సందేహాలన్నీ వచ్చాయి. కానీ అన్ని కూడా ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏదవుతుందో నేను వేసుకున్నాను, అదన్నీ కూడా పుట్టుపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర సమర్పించి స్వామికి లెటర్ ఇచ్చి, స్వామి ఇది మా షెడ్యూల్, దీన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని స్వామి యొక్క అనుమతితో ఆయన యొక్క ఆశీస్సులతోటి ప్రారంభించడం జరిగింది. డే 1 నుంచి అంతవరకు జరిగిన అనుభవాలు చెప్పలేము దానికి.
అద్భుతం. 30 రోజుల్లో 25 కచేరీలు, అది కూడా అప్పుడే కాలేజీ నుండి బయటకు వచ్చిన విద్యార్థులు, అందులోనూ మినిమం 2.5 గంటల కార్యక్రమం. అసలు ఇది మామూలు విషయం కాదు. భాస్కర్ గారు, ఈ 25 కార్యక్రమాల ప్రణాళిక ఎలా ఉండేది, ఇవి చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి?
అంటే ఇక్కడ మనకి 25 ప్రోగ్రామ్స్ మనం అనుకున్న దానికి మనకి చేయడానికి కొంత టీం కావాలి. అందరూ కూడా కంటిన్యూస్ గా చేయాలంటే కష్టం. వాళ్ళ జాబ్ లో కొంతమంది ఉన్నారు. సో వీళ్ళు మేము ముందుగా మొత్తం ఎంతమంది సింగర్స్ ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడు రాగలరు అని ప్లాన్ చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం మీరు ఇప్పుడు రావాలి, మీరు సండేస్ రావాలి, సాటర్డే వచ్చే వాళ్ళు వీళ్ళు, అలా ఒక ప్లాన్ చేసుకుని డివైడ్ చేసుకోవడం జరిగింది. అలా డివైడ్ చేసుకుని ఏ పాటలు పాడాలి, ఏ కీర్తన పాడాలి, ఎవరు దేంట్లో బాగా పర్ఫెక్ట్ ఉన్నారు, ఏ కీర్తనలు మీకు రావు, ఇవి మీరు నేర్చుకోండి అని ఒక్కొక్క దానికి ఒక స్కీమ్ కింద, ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద దాన్ని చక్కగా తయారు చేసుకుని ముందుగానే ఒక ప్రణాళిక రూపంలో వాళ్ళకి అందజేయడం జరిగింది. ధన్యవర్తనం ఏ ఊర్లో ఎంత పాడాలి, ఎక్కడ ఎవరుంటారు, ఎక్కడ చేసుకోవాలి, మైక్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, వాళ్ళని ఎలా మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చాలా చాలా మటుకు ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే ప్రతి సమితి కూడా మాకు కొత్త, వాళ్ళకి మేము కొత్త, వాళ్ళకి మేము ఇద్దరు కొత్త, మేము ఏం చేస్తాం వాళ్ళకి అర్థం కాదు. స్వామి స్టూడెంట్స్ వస్తున్నారు, ఏదో కార్యక్రమం చేస్తున్నారని ఒక తప్పన తప్ప ఈ కార్యక్రమం ఏంటంటే వాళ్ళకి పూర్తిగా తెలియదు. అందువల్ల వాళ్ళకి ఎట్లాంటి అరేంజ్మెంట్స్ కావాలో వాళ్ళకి తెలియదు. సో కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అన్ని కూడా చాలా తక్కువ టైంలో, ఈవెంట్ మేనేజర్ కూడా చేయలేనటువంటి పని చాలా తక్కువ టైంలో చాలా బాగా స్వామి చేయించేవారు వాళ్ళ చేత కార్యక్రమాలు. వాళ్ళు కూడా అంతగా రెట్టింపు ఆనందాన్ని, ఒక గంట క్రితం ఏమీ లేనిది గంట ధర చూస్తే అంతా రెడీ అయిపోయేది. ఆ యూనిటీ గాని అది కాని అంత బాగా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎట్లా ఉండేదంటే స్వామి యొక్క అనుభవాలతో పాటు సంగీతం గురించి ఇంపార్టెన్స్ చెప్పడం మొదలు పెట్టాం. సంగీతం గొప్పతనం, ఆ యొక్క రాగాలు అంటే ఏంటి, సామాన్యమైన రాగాలు కాదు, ఒక్కొక్క రాగం ద్వారా పాడడం వల్ల ఒక్కొక్క రకమైన అనుభూతి కలుగుతుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే గజపతి నగరంలో ఒక ప్రోగ్రాం, విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షం పడుతుంది, అవి చిన్న చిన్న తుంపులు అలా పడుతూనే ఉన్నాయి సాయంత్రం వరకు. అయితే మనకి తెలుసు స్వామి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆగవు, జరుగుతాయని, ఇలానే జరుగుతున్నాయని మనకు తెలుసు. అయితే మన ఈ సంగీత విభాగంలో సాధ్యమైనంత వరకు కూడా మేము ఎప్పుడు కూడా బయట చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎందుకంటే స్వామి మందిరంలో అందరికి సరిపోదు ప్లేస్, అందరూ దాన్ని ఆహ్వానించలేరు. తర్వాత మందిరాలు చిన్నగా ఉంటాయి, ఈ రీసౌండ్ వస్తున్న ఉద్దేశంతో బయటే ఏర్పరచుకున్నాం. ఈ రోజు గజపతి నగరంలో కార్యక్రమం కూడా బయటే మేము ఏర్పరచుకున్నాం. కార్యక్రమం భక్తులందరూ వచ్చారు, కూర్చున్నారు. వర్షం 6:00 ప్రోగ్రామ్ అంటే 5:30 వచ్చి కూర్చున్నారు, వర్షం పడుతుంది. కొంతమంది గొడుగులు వేసి కూర్చున్నారు, కొంతమంది కర్చీఫ్స్ వేసి కూర్చున్నారు. ఏంటి స్వామి పరీక్ష, ఇట్లా కూర్చుంటే వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళకి మనం సరైన కంఫర్ట్ అనేది మనం ఏర్పరిస్తే వాళ్ళు మన చెప్పే కార్యక్రమాల మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలరు, ఆనందిస్తారు. వర్షం పడుతుంది అంటే ఇదేంటి కార్యక్రమం, వర్షం పడుతుంది, ఇట్లాగా జరిగింది. అదే రోజు మధ్యాహ్నం మేము గజపతి నగర్ సమితి వాళ్ళు ఒక ప్రెస్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రెస్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు వీళ్ళందరూ కూడా వచ్చారు. మేము చేసిన కార్యక్రమాలు సంగీతం గురించి, ఇంపార్టెన్స్ గురించి, ఒక రాగం గురించి, ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. అది కూడా పేపర్లో వచ్చింది. మేము ఎంతవరకు చెప్పింది, ఎంతవరకు అది వాస్తవం అని ఆ రోజు ఎక్కడా లేనిది ఈ ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఆ రోజు ప్రోగ్రామ్స్ రావడం జరిగింది. మనం చెప్తున్న విషయాలు నిజమా కాదా అని అందరికీ పరీక్ష పెట్టారు స్వామి. అక్కడ భక్తులకి పరీక్ష, మాకు పరీక్ష, ఎప్పుడు ప్రోగ్రామ్ అవ్వలేదని ఇట్లాగా జరుగుతుంది. సరే, ఎట్టి పరిస్థితుల్లో ఉండే సరే ప్రోగ్రామ్ క్యాన్సిలేషన్ కానీ మార్చుకోవడం కానీ స్వామి యొక్క ఆర్గనైజేషన్స్ లో ఉండదు. 6:00 అందరూ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మా విద్యార్థులు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం 6:00 వర్షం పడుతుంది, వర్షాన్ని ఎట్లాగైనా ఆపాలి, మన సంగీతం ద్వారా మనం ఏమైనా చేయొచ్చు. అప్పుడు మనం చదువుకున్న రోజుల్లోకి వెళ్తే ఒక్కొక్క రాగానికి ఒక గొప్పతనం గురించి, భైరవ రాగం పాడితే ధైర్యం వస్తుంది, ఇట్లా ఒక్కొక్క రాగం నుంచి ఒకటి తెలుసుకున్నాం. అమృత వర్షం రాగం పడితే వర్షం పడుతుంది, వర్షం పడే రాగాలు తెలుసుకున్నాం, వర్షం ఆపే రాగాల గురించి మాకేం తెలియదు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అభోగి అనే ఒక రాగం ఉంది, అభోగి రాగం కనుక మనం పాడినట్లయితే మన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ రాగం యొక్క గొప్పతనం అది, ఆ రాగం కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ తలంపు అనేది అందరికి సంబంధించింది, ఒక స్వార్థంతో కూడుకుంది కాదు. సో వర్షం ఆగిపోవాలి అనే ఉద్దేశంతో మనసులో తలుచుకుని అప్పటికప్పుడు అభోగి వర్ణం పాడాలని సంకల్పించుకున్నాం. అది మనది, ఎటువంటి ప్రస్తావన దీంట్లో ఉండదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో సమస్య లేదు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు స్వామి యొక్క అనుగ్రహంతో పలానా కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షం ఆగిపోవడానికి ఇప్పుడు అభోగిలో ఉన్నటువంటి ఒక వర్ణాన్ని పాడుతున్నాం, ఈ వర్ణం పూర్తయిన తర్వాత వర్షం ఆగిపోతుందని ముందుగానే చెప్పడం జరిగింది. ఎంత ధైర్యం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే అది అట్లా చెప్తారు నిజంగా నాకు తెలీదు. మా స్నేహితులు రామకృష్ణ, ఉదయ్ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇట్లా చెప్తున్నాడని. నేను అనుకుంటాను నేను చెప్తున్నాను కానీ అక్కడ నేనేం చెప్పటం లేదు. యాక్చువల్ గా చెప్పించేవాడు వేరు, దర్శకుడు వేరు,
స్వామి.
నేను ఎట్లా అనుకుంటాను, నేనైనా తగ్గించగల వర్షాన్ని నేను ముందుగా అనుకున్నానా, కానీ ఆ టైంకి అట్లా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవంతా చెప్పిన తర్వాత నిజంగా ఆలస్తే పరీక్ష ఆయనకి తగ్గించిపోతే వచ్చే నష్టం ఆయనకి స్వామికి. కాబట్టి ఆయన తగ్గించాలి. ఎప్పుడైతే ఈ వర్ణం పూర్తవుతుందో వర్షం ఆగిపోతుంది అని పబ్లిక్ గా చెప్పడం జరిగింది. 5 నిమిషాల వర్ణం స్టార్ట్ అయింది ఎవరి బోధన విని అబోగిలు. వర్ణం పూర్తయ్యేడికి అసలు ఒక్క చుక్క వర్షం కూడా పడడం మొత్తం అంతా ఆగిపోయింది. 2.5 అవర్స్ ప్రోగ్రామ్ జరిగింది. మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, అంత పెద్ద గాలి వచ్చినప్పటికీ కూడా గాలి లేదు, మనకి పవర్ కట్ లేదు, వర్షం చినుకు లేదు. అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ కానీ భక్తులు కానీ ఎన్నలేనటువంటి వాళ్ళకి నిజంగా నమ్మలేకపోయారు వాళ్ళకి అనుభవం. అప్పటి నుంచి అక్కడలో మనకి ఈ స్టూడెంట్స్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉండే గజపతి నగరం సభ్యులు మనకి చాలా ఉపకారం ఉందంటే నిజంగా అంటూ వాళ్ళు దీంట్లో ఉన్న ఆనందాన్ని మనకు గ్రహించారు. వాళ్ళు చాలా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. చాలా మంది అనేక మంది ఇంత చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సమితి యొక్క సభ్యులు, భక్తులు, కన్వీనర్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, స్టేట్ ప్రెసిడెంట్లు, వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో మనం ఏమి చేసి ఉండేవి కాదు. అంటే స్వామి విందో డైరెక్షన్ అప్పటికి వీళ్ళ ద్వారా చాలా ప్రేరణ జరిగింది. అట్లాగే వీళ్ళు బాగా పెరుగుతున్నారు. మేము చేసిన దాంట్లో గజపతి నగర సభ్యులు వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ప్రతి ప్రోగ్రామ్ కి. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రోగ్రామ్ బాగా జరిగింది సార్, ఏమైనా మహిమలు జరిగాయా, ఇట్లాగా వాళ్ళకి మా ఊర్లో జరిగింది కాబట్టి మీరు ఎట్లా జరిగిందో వాళ్ళు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగా ఒక రాగం పాడితే వర్షాన్ని ఆపచ్చు అనేటువంటి చదువుకున్న ఏ రోజు చదువుకున్నాం ఆ చదువుకున్న విషయాన్ని ఈ రోజు రుజువైంది అక్కడ.
ఖచ్చితంగా అసలు మీరు చెప్పే అనుభవాలు వింటుంటే నమ్మశక్యంగా లేదు, చాలా ప్రోత్సాహంగా కూడా ఉంది. మీరు అన్నట్లు మనం మ్యూజిక్ కాలేజ్లో చదువుతున్న రోజుల్లో సంగీతానికి శిలలు కరుగుతాయి, వర్షాలు పడతాయి, మంటలు ఆరిపోతాయి అని విన్నామే కానీ ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అలాంటివి జరుగుతాయి అనుకోలేదు. కానీ స్వామి మనకు నేర్పించిన మార్గంలో పయనిస్తూ భక్తి భావాలతో కనుక మనం సంగీతాన్ని సమర్పిస్తే భగవంతుడు ఎప్పుడైనా ఏదైనా చేసి చూపిస్తారు అనిపిస్తుంది.
ఖచ్చితంగా అంటే మనం చదువుకున్నాం కానీ అనేక కార్యక్రమాలు చూసాం కానీ ఎక్కడ జరగలేదు. కానీ ఇక్కడ ఆ రోజు స్వామి చెప్పారు శాస్త్రీయ సంగీతం పాడండి, ఫీలోతో పాడండి, భక్తిభావంతో పాడండి. అది ఆయన ఇచ్చిన గైడ్లైన్స్. ఎవరైనా మనం పాడుతుంటే అది నువ్వు పలానా చోట నువ్వు తప్పు పాడుతున్నావు, రాగ శృతి తప్పింది, తాళం తప్పింది అంటారు తప్ప ఆయన శృతి రాగం గురించి మాట్లాడలేదు. ఎప్పుడు కూడా భావం గురించి మాట్లాడాడు. నీ భావాలు లోపల ఎట్లా ఉంటాయో అటువంటి ఫీలింగ్స్ వస్తాయంటారు. మన స్టేజ్ ఎక్కుంది, వీళ్ళు డబ్బులు ఇస్తారా లేదా, మనకి బట్టలు పెడతారా లేదా, ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనకి భక్తి భావం అనేది ఎలా వస్తుంది? తెలియాలేరు రామ భక్తి మార్గం అని ఇలాగ త్యాగరాజు ఒక కీర్తన చెప్తుంటే ఆ ఫీలింగ్ మనం అలవర్చుకునేవాళ్ళం. మనక స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఏ ఒక్కరూ కూడా గ్రేడ్ ఆర్టిస్టులు కాదు. ఎవరికి కూడా పట్టుమని ఒక 20-30 ప్రోగ్రామ్ చేసిన అనుభవం లేదు. కానీ వాళ్ళు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత స్వామి స్టూడెంట్స్ ఇట్లా ప్రోగ్రామ్ చేస్తారా, వీళ్ళ యొక్క కెపాసిటీ ఏందని భక్తులకు అర్థమైంది. అది స్వామి చెప్పుకున్న గౌరవం, స్వామి ఇచ్చినటువంటి మా అదృష్టంగా భావించాలి.
చాలా బాగా చెప్పారు భాస్కర్ గారు. ఇంత మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మా శ్రోతలందరి తరపున మీకు మా ధన్యవాదాలు. ప్రియమైన శ్రోతలందరూ వీటిని విని స్వామి ప్రేమ వాహినిలో ఆనందించారని తలుస్తున్నాను. ఈ అనుభవాలు ఇంతటితో అయిపోలేదండి. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. సమయాభావం చేత ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపుతూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మరిన్ని విషయాలు, అనుభవాలను వచ్చేవారం భాస్కర్ గారి నుండి తెలుసుకుందాం. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం. Oh.
ಮೋಚನೀ ದೇವರಾಜ ಮುನಿ ಶಾಪ ವಿಮೋಚನೆ ದೇವಗಾತಾ